ఎత్తి తొలగించగా మార్గముకటే లక్ష్య సాధనం అందుకోండి సందేశం. శ్రీ గురు గణపతి వాణీ హయకంధర దత్త దక్షిణాస్యానాం చరణస్మరణం అవిద్యాహరణే కరణం మమాస్తు సత్శరణం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మదిలో నీద గుమ్మొత్తి నిల్పుకొని సంభావింతు కాని నిదమిత్తమ్మని నిర్ణయింపవశమా ఎవ్వారి నమ్మి నీ పద రాజీవములాశ్రయించితివి లోపమేది నీ వారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా నీ వారమే కదా రక్షింపక నీకు తీరదు కదా కాళీ ప్రసాద ప్రభు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యాది హరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపకులు అయినటువంటి గురుదేవులకు శిరస ప్రణమిల్లుతూ మహాత్ములు ఒక కార్యక్రమాన్ని అందించిన తర్వాత ద్వితీయం అద్వితీయం అని అందిస్తారు మనకి. అద్వితీయం, ద్వితీయం అంటే రెండవది అనేది అద్వితీయమైనటువంటి. ఇప్పుడు అసలు మనం చర్చించుకునేటువంటి విషయమే అద్భుతం, అద్వితీయం. ఇక అర్థం కాని వాళ్ళకి అగాధం, అర్థం కాకపోతే అది అగాధం, అర్థమైతే
అద్భుతం,
రోమాంచితం, అతి అద్భుతం. బాబు మహారాజు పురుషోత్తమ స్వరూపులు, కానీ భక్తులందరికీ ప్రసాదించిన ప్రేమ మాతృస్వరూపంగా ప్రకాశించింది అక్కడ. ఎందుకంటే మనకి సత్సంగం అనేటువంటిది మన ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆలోచించండి, సత్సంగమే. ఎందుకంటే 8 ఈరోజు కొత్త ఏం కాదు, మొదలైంది, ఎప్పటి నుంచో వస్తుంది. 8 సత్సంగం మొదలు పెడితే దాసుగారి ప్రవచనం సత్సంగంలో విషయం కాదా, ఏదో తెలియక పేపర్లో అలా వేస్తున్నారంతే, అది కూడా సత్సంగంలో భాగమే. ఆయన ఏమన్నా ఆయన ప్రవచనం ఈకపోతే రానన్నారా? ఏమండి రానడానికి లేదు అక్కడ, అది కూడా సత్సంగంలో భాగమే. కాకపోతే ఇంకొకటి అనుకుని ఉంటారు, ఒకవేళ మాతాజీ రావడం లేట్ అయితే అప్పుడు వారి ప్రవచనం ఏమవుతుంది, చాలా బారు పెరుగుతుంది. అంటే మాతాజీ వచ్చేంత వరకు పూర్వకాలం మరి అలాగే అయ్యేది. ఇప్పుడు కాలం మనం గబుక్కున ఎవరో వస్తారు, అమ్మ కొంచెం ఆలస్యం అవుతుందా అని, ఏమైనా ప్రోగ్రాం మార్చమంటారా అని, ఎవరెవరిని మాట్లాడించమంటారు అని వచ్చేస్తుంది ప్రోగ్రాం. అక్కడ పులి కదా గురుదేవులు, యజుసింహుడేమో, అందుకని అలాంటి పప్పులేం పుడికేవి కాదు. ఎవరు ఏది ప్రవచనం చెప్తూ ఉంటే అది అలా జరుగుతూనే ఉండేది. కొన్ని గంటలు జరుగుతూ ఉన్నా కూడా గురుదేవులు మళ్ళా వారి ఇది వారి యొక్క దర్శనాన్ని మనకు అందివ్వగానే ఆ దర్శనానికి మనస్సు విపాసతో ఉండేది. అందరికీ కూడా ఎప్పుడు వస్తున్నారు, ఎటువైపు నుంచి వస్తున్నారు, కళ్ళు అటువైపే చూస్తుండేవి. అంతేకాదు ఇంకా ఆలస్యం పడుతుందా అది కూడా మనకు తెలియాలి, అది కూడా ఒక మహామాయ. ఇంకా రావడం ఆలస్యం అవుతుందా, ఎవరైనా కొంతమంది కనిపిస్తే అక్కడ వాళ్ళని ఆ హార్ట్లీ ఎక్కడ వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఇంకా ఆలస్యం పడుతుందా. మళ్ళీ వీళ్ళు లేచి వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. ఎందుకంటే సత్యనారాయణ వ్రతంలో తీర్థం తీసుకోకపోయినా దోషమే, ప్రసాదం తీసుకోకపోయినా దోషమే, కథ వినకపోయినా దోషమే. ఇవన్నీ కలిపి దేనికి తీసుకొచ్చారంటే నేను కాదు కదా సత్యనారాయణ వ్రతం చేసుకుంది, వాళ్ళు చేసుకున్నారని తెలిసింది కాబట్టి ఆఖరి వెళితే వాళ్ళు తీర్థ ప్రసాదాలు ఇచ్చేస్తారు, పుణ్యం వచ్చేస్తుంది. ఇదంతా మన కల్పనే, ఇదంతా మన కల్పనే. చాలామంది అనుకుంటారు ఏముందా ఎన్నింటికి తీర్థాలు వస్తాయి, ఆ తీర్థం నేను వెళ్ళి తీర్థాలు తీసేసుకుంటే పుణ్యం అంతా ఆర్జించేసుకునేట్టుగా ఇక సెలవు, వెంటనే తీర్థం తీసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ గురుదేవులు ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో, ఇప్పుడు కొత్త కాదండి, ఈ ఆశ్రమం ఇచ్చిన తర్వాత కొత్త కాదు అసలు, ఇది నానాటి నుంచి నిన్న మనకి మన దాసయ్య చెప్పారు, ఏమని పురాణమే కదా అని చాలా చిన్నగా చూస్తుంటారు చాలా మంది. కానీ ఆ పురాణం గురించి చెప్తూ ఉంటే అది పురాణమ, ఇది పురాణం అంటే ఎప్పటి నుంచో సనాతనంగా ఎక్కడెక్కడి నుంచో, ఇది ఇప్పుడు ఈనాటిది కాదు, మనం మాట్లాడుకునే విషయం కానీ మనం వింటున్నటువంటి సబ్జెక్ట్ కానీ గురుదేవులు మనకి ప్రసాదించిన బోధామృతం కానీ ఇది ఈనాడు. చాలా యుగాలైనవి, అన్ని యుగాల్లోనూ కూడా వస్తూనే ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. మనకి ఇన్ని రకాలు ఉన్నా కూడా మనకి చాలటల్లా. కానీ ఆలోచించండి, ఎన్ని రకాలు ఉన్నా ఆకలిసినప్పుడు ఏముండాలి? అన్నమే ఉండాలి, భోజనమే ఉండాలి. ఇది ఆకలేసినప్పుడు 16 రకాలు కావాలి, 120 రకాలు కావాలని మనం కోరుకోట్లా. ఇప్పుడు పెళ్ళిళ్ళ భోజనాల్లో ఒక్కొక్క విస్తరి వేల మీద ఖరీదు చేస్తుందట. నాకు అనుమానం వచ్చింది, ఇన్ని వేలండి, 2,500 విస్తరి అంటూ ఉంటే అందులో ఏమైనా స్పెషల్ ఉంటాయా? 2,500 మన ఇంట్లో అన్నంలా కాదా? ఓ 4 స్వీట్లు వేయచ్చు, కొన్ని 5 హాట్లు వేయచ్చు, కొన్ని కొన్ని అన్నాలు వేయచ్చు, కొన్ని పచ్చళ్ళు వేయచ్చు. అసలు నీ ఆకలి ఏమన్నా మారుతుందా? ఆ విస్తరి కనిపిస్తే, ఎక్కువ రకాలు కనిపిస్తే నీ ఆకలి ఏమన్నా పెరుగుదల ఉందా? ఇలాంటివి చూస్తే సాధకులైన వారికి ఆకలి తగ్గిపోతుంది. సాధకులైన వారికి, అయ్యే బాబు ఇన్ని మాయలా, నేను అలాగే పేరు పెట్టా, ఇవాళ ఎన్ని మాయలు, ఎవరన్నా కనుక కొంచెం 2 ట్రేలు పట్టుకొస్తుంది, ఇవాళ ఎన్ని మాయలు, మన ఆకలి ఎంత, మనకు కావలసింది ఎంత, మనం ఎంత ఆహారం తీసుకుంటే మన మనస్సు దారిలో పడుతుంది, సాధనకి ఎంత తీసుకోవాలి, అసలు మనం అసలు ప్రసాదం అనేది ఎంత తింటేనే ప్రసాదమా? 2 మెతుకులు తింటే ప్రసాదం కాదా? ఒకటి, కర్మ ఎప్పుడవుతుందని చెప్పింది భగవద్గీత. ఆ విషయం మన మనసులోకి వస్తేనే అది కర్మ కూర్చుంటుంది. అది మన చేతులతోనో కాళ్ళతోనో కర్మేంద్రియాలతో ఆచరించక్కర్లా, ఆచరిస్తే కర్మ అవల. అది మనసులోకి వచ్చినప్పుడే ఒక ఇది బయట ఉన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత, విన్న తర్వాత అది నీ కళ్ళ ముందుండని లేకపోనీ నీ మనసులోకి ఎప్పుడైతే ఆ సంకల్పం చొరబడుతుందో అది నీకు కర్మయ్యి నీ జీవితానికి బంధన కలిగిస్తోంది. మరి అది విన్నతోనే, చూసినతోనే, అనుకున్నంతోనే మరి కర్మైనప్పుడు ప్రసాదాన్ని మనసారా భక్తిభావంతో తలుచుకొని ప్రభు ప్రసాదం కదా అని ఒక చుక్క నీరు తీసుకుంటే అది తీర్థం అవదా? అక్కడ ప్రసాదం పెట్టారు, 2 మెతుకులు వేసుకుంటే ప్రసాదం అవదా? ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్. సాధనలో ముఖ్యంగా అతి సర్వత్ర వర్జయేత్. ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో అది మనకి సాధనకి ముందుకు వెళ్ళడానికి అక్కడ కష్టంగా ఉంటుంది. అందుకని గురుదేవులు మనకి ఏం నేర్పించారంటే, గంటల కొల్ది ఈ హాలు నోచుకున్న నోమేమో తెలియదు కానీ 8 సాయంత్రం 6:30 వరకు కూడా చేశారు గురుదేవులు. పొద్దునే 8 సత్సంగం మొదలు పెడితే అందరి ప్రవచన, అందరి ద్వారా వచ్చేటువంటి ఆ విషయాన్ని, ఇది పరమాత్మ తత్వాన్ని అందరికీ వినిపిస్తూ స్వామివారు వారు కూడా అనుగ్రహ భాషలు చేస్తే అది 6:30 అయింది సాయంత్రం పూట ఒక విజయదశమి రోజు. అంటే ఎన్ని గంటలు అయిందండి అది? లైట్గా 10:30 గంటలు. సాయంత్రం 6:30, ప్రొద్దున 8 కదా. అది నాన్నగారు ఇలాగే లెక్కేసేవారు గురుదేవులు, ఏది దాన్ని చీల్చేసి గబగబా లెక్కలేసి చెప్తుండేవారు. అలాగా 8 ఎంత అవుతుంది? 12 గంటలు అవుతుంది. దాంట్లో నీకు 6:30 అంటే ఎంత తీసేయాలి? 1:30 తీసేయాలి, అప్పుడు 10:30 గంటలే. అంటే ఎవరన్నా లేచినా కూడా ఉత్తరకుమారుడు లేచారు అనేవారు. ఎవరైనా ఇందులోంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అదిగదుగు ఉత్తర కుమారుడు లేచారు, ఏంటి అర్జెంటా అంటూ ఉంటే మొత్తం ఇక్కడ మనందరం తలకాయలు ఒక్కసారి ఇంత పరమాత్మ వైపు చూసేటువంటి దృష్టి కాస్త స్వామివారు అనేసరికి వెంటనే అందరి తలలు తిరుగుతుండేవి వెనక్కి. తిరిగి చూసారా, ఇందాక నుంచి వీడు ఇంతలాగా చెప్తుంటే మీ గురించి, ఇప్పుడు నేను ఎవరినో అన్నానో లేదో, మా ఇంటి ఇలాగే ఉంటుంది. మా ఇంటి ఎలా ఉంటుంది? ఇదే మాయా అంటే. దానికి మన లలితానంద సరస్వతి అమ్మాయి చెప్తున్నారు, యా ఏది, మా లేదో, స మాయా. మాయ అంటే లేనిది ఉన్నదిగా భ్రమింప చేయటం అనేదే మాయ. ఇప్పుడు మనమందరం కూడా అనేటువంటి దాన్ని అందరికీ పూసుకుంటున్నామండి. అసలు మనకే మనకు అర్థం కావట్లా, మనదే మనకు అర్థం కానప్పుడు మనం ఎంత దాని గురించి పట్టించుకోవాలి, ఎంత విచారణ చేసుకోవాలి, ఇవన్నీ బాబు మనకు చెప్పలేదు కదా. తేలికైన మార్గం చెప్పారు, నువ్వు పరమాత్మ స్వరూపానివి, అడ్డొచ్చేవన్నీ తీసుకుంటే ఉన్నది నీవే. దాని ఇప్పుడు ఎంత బాగా చెప్తుండేవారు, ఒక అడవిలో ఏది పులులు సింహాలు మరి అది కొండ చిలువలు ఇది నల్లగా ఉంటాయి ఆ ఏలుగు పంటలు ఇవన్నీ కూడా అరణ్యాన్ని ఆవరించున్నాయి, ఆ వాటి వలన బాధ కలుగుతోందని వాటిని బయటికి పంపించాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కటి తోలుకుంటాడా? నిజంగా బాధ పొందేవాడు ఒక్కొక్కటి తోలుకుంటే ఏమవుతున్నది? ఒక పక్క నుంచి ఒక దాన్ని తోలుతుంటే రెండో వైపు నుంచి ఇంకోటి వస్తూ ఉంటుంది. అందుకని తెలివి గలవాడు ఏం చేస్తాడు, ఆ అడవికి నిప్పు పెడతాడు. నిప్పు పెడితే ఏమవుతుంది? మొత్తం కాలిపోయి అన్ని పలాయనం చితికించి ఎవరు ఎండమనక్కర్లేదు, అవే వెళ్ళిపోతాయి ఎక్కడికి వచ్చాడు. ఇప్పుడు మనకి కూడా కావలసింది ఏంటి, మన మనస్సుకి చాలా ఒకటని కాదు అనేక రకరకాలైనటువంటి విషయాలు మన మనస్సుకి చేరి ఇంద్రియాల ద్వారా మన సమయాన్ని అవి అవపోసం పోసేస్తున్నాయి. ఇక్కడ మన సమయాన్ని మింగేస్తోంది. అందుకని మనకి ఏది కావాలి అక్కడ? ధ్యానాగ్ని అనేటువంటిది కావాలి. అయ్యో ధ్యానం చేసుకోవాలంటే మనసు నిలబట్టం లేదండి అనుకోవచ్చు. ఆ మాట నువ్వు చెప్పాలా అంటుండేవారు. ఎవరైనా వచ్చి స్వామి వారితో ధ్యానం మనసు నిలబట్టలేదని తెలిసింది కానీ నీకు నిలబట్టలేదని నిలబెట్టు, నిలబాలి కదా, నువ్వు నిలుపుతావు అని నేను అంటున్నాను. నిలబెట్టు, ఎంత ఎంత ఆదరణ అండి అది, నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీ మనసు ధ్యానమునందు లగ్నమవుతుంది, నీకు కావలసినటువంటి పరమాత్మ స్థానాన్ని నువ్వు అందుకోగలుగుతావు అని అభయస్తం ఇస్తూ ఉంటే మనకి ఆ ధైర్యం ఉంది చూశారు వారి అభయస్తం, తప్పకుండా మనం చేరుకోగలుగుతాం. అందుకని ఈ విషయాదులు అనేటువంటివి లోపల చాలా హంగమా చేస్తూనే ఉంటాయి. లేనిదెవరికి కన్ను తెరిచి ఈ సృష్టి అనేటువంటి దానిలోని ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అసలు ఈ సృష్టికి కారణమేమిటి? సృష్టికి కారణము మనమే, తల తెచ్చుకున్నది. నిద్రపోయినంతసేపు ఏమైపోతుంది సృష్టి అంతా? నిద్రపోయినంతసేపు అసలు ఎక్కడే గుర్తుకొస్తుంది మనకి? నవరాత్రులే గుర్తురో, రాత్రి నిద్రపోతే ఒకరోజు వెళ్ళినట్టు అనిపించిందా? అసలు నవరాత్రుల్లో ఉన్నట్టు అనిపించిందా? అంటే అంతకు ముందు నిద్ర వేరు, నవరాత్రులు వచ్చిన దీక్షలో పడుకున్నటువంటి నిద్ర వేరా? ఇంకా ఎక్కువ పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడానికి వీల్లేదు కదా, ప్రోగ్రాంలు ఉన్నాయి కదా. నేను అనుకున్నాను రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ హారతి అయిపోయింది, అప్పుడే అయిపోతే ఎలా కుదురుతుంది, భజన చేయండి అన్నా నా భజన వాళ్ళని. అంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు, పాపం పాడడానికి మొదలు పెట్టేసరికి అక్కడ గీత మొదలు పెట్టింది. అక్కడ గీత మొదలు పెడితే ఓహో అయితే సంగీతం మొదలు పెట్టారని వీళ్ళు ఏమన్నారు, అక్కడ మొదలు పెట్టారండి అన్నారు. సరే అక్కడ మొదలు పెట్టారు కదా సరే. అంటే నేను ఇంకా ఇక్కడి నుంచి విడిచి ఇంటికి వెళ్ళలేదు, వీడు హారత పాడేశారు. అంటే 7 లోపల హారత అయిపోయింది. స్వామివారికి పవళింపు సేవ కూడా, ఆయన నిద్రపడుతుందా చెప్పండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు 6:30 7 7:30 మనం పవళింపు సేవలు పాడేస్తే అక్కడ పాపం మరి ఇక మన మనకి స్వామివారి మాట గుర్తింపు మన విచారణ ఎంత ఉంటుందండి. ఆ తర్వాత మనతోనే కూర్చుంటున్నారు కదా స్వామి గుర్తిస్తే, మన వదిలిపెట్టి లేరే స్వామి ఎప్పుడు. అందరికీ కాస్త భోజనాలు అందివ్వాలని వెంట వెంటనే కార్యక్రమాలు జరిగితే అందరూ కాస్త ప్రసాదం తీసుకుని కాస్త ఆకలి తీరుతుంది కదా అని గబగబా చేయడానికి ముందుకు వెళ్ళాం. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదనే ఉంది, కానీ బయటికి వెళ్ళేటువంటి కొత్త భక్తులు కొంతమంది వచ్చి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది నిన్న వచ్చేవారు, దిద్దాలు చేసుకున్నారు, ప్రసాదాలు చేసుకున్నారు, చాలామంది ప్రయాణం చేశారు, వాళ్ళ వాళ్ళ ప్రయాణం చేసుకున్నారు. వాళ్ళందరికీ మళ్ళా ఇక్కడ మనం మళ్ళా కొంచెం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం కదా, మనం సమయానికి అందిస్తే బాగుంటుందని ముందు చేస్తే సంకీర్తన చేసుకోకూడదన్నారా? పూర్వం మరి ఈశ్వరమ్మ గారు, కామేశ్వరమ్మ గారు వీళ్ళందరూ సంకీర్తనలు చేస్తుంటే కొన్ని గంటలు చేసేవాళ్ళండి, కొన్ని గంటలు. అందులో పాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని. అలా పాడి 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 నోరెండిపోయేను నిరసమాయేను, నోరెండిపోయేను నిరసమాయేను అని పాడేవారు రంగా ఇంకా ఇంటి రావాలి. నిజంగా ఆ ఎదురు చూడడంలో ఉన్నటువంటి ఆ తృప్తి ఆనందం ఆలోచించండి. పనులు చేసేసుకుని ఈ టైంకి అయిపోయింది, ఈ టైం ఏదో ఉద్యోగ ధర్మంలాగా ప్రొద్దున వెళ్ళిపోతే సాయంత్రానికి ఉద్యోగం 4:30 6:30 అయిపోతుంది కదా, అయిపోయింది, నెల వచ్చేసరికి జీతం వచ్చేసింది, అమ్మయ్యా నా పని అయిపోయింది, ఏమండి అది ఒక తృప్తా? అందరూ చేసే పనే కాదు, నువ్వు కొత్త పని ఏం చేసావు ఇక్కడ? నిన్ను నువ్వు ధరించుకునేటువంటి మార్గం ఇక్కడ ధ్యానం చేసుకో. అందరం అక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. లేదండి బృందావనంలోనండి, వాళ్ళు తురుస్తా ఉన్నారండి, వాళ్ళు వెళ్ళిపోమన్నారండి, మంచి వాళ్ళు వాళ్ళు పాపం. పోని వాళ్ళు అలంకారాలు చేసుకుంటాం అన్నాను అనుకోండి, చుట్టూ ఎంత స్థానం ఇచ్చారండి ఆయన? ఏది ఆ బృందావనం చుట్టూ ఏమైనా మట్టి ఉందా? మనం అక్కడ హాయిగా పడుకోవచ్చు. అసలు మాకు పూర్వం ఎక్కడ పడుకునేవాళ్ళం అందరం? అమ్మవారి గది ముందు పడుకునేవాళ్ళం. మంచి కళలు వస్తూ ఉంటాయి అక్కడ పడుకుంటే, అందరూ గుర్తించట్లా ఈ ఇల్లు కొంపలోళ్ళు వచ్చాయి అందరికీ, నువ్వు బంధించుకుంటున్నాను, వాళ్ళకి వాళ్ళే బంధించేసుకుంటున్నారు, తలుపులు వేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏం లభిస్తుంది అక్కడ? గురుదేవులు బయటకు వచ్చి వ్యాహ్యాలకి రావడం తెలుస్తుందా? తెల్లారి తర్వాత చెప్తారు భూకంపం వచ్చినట్టు. దేవుడు వచ్చి ఇదంతా తిరిగారు. అవును అమ్మ తిరుగుతూ ఉంటుంది, జగన్మాత అమ్మ పూజల్లో అమ్మ రాక అమ్మ స్వరూపంలో రాక ఎలా వస్తారు? మరి అందుకు నా చుట్టూ అసలు సప్లై ఎందుకు వేశారు? అందరూ ఎప్పుడెప్పుడు ఏ సేవలు చేసినా పనికొస్తుందని. అలాగే రాత్రులు హాయిగా సాపేసుకుని దుప్పటి తెచ్చుకుని పడుకున్నారు అనుకోండి, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ముందర మనకి నేను ఇప్పుడు ఈ నిద్దట్లో నేను చనిపోయినా ఏం పర్వాలా, ఎందుకని దేవుడు సన్నిధి. గురుదేవులు ఒళ్ళో పడుకున్నట్టు లేదండి, మేము ఇంట్లో పడుకున్నా కూడా మేము గురుదేవులు ఒళ్ళోనే పడుకు. అమ్మో పెద్ద మహాభక్తులు అయితే, పెద్ద మహాభక్తు. అందుకని ఇక్కడ ఇది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్య అభియుక్తానా యోగక్షేమం వహామ్యం. మన దేవుడు చెప్పాడండి, సాక్షాత్తు జగద్గురు దేవులు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అక్కడ ఏది కృష్ణుడు భగవద్గీతని స్వయంగా బోధ చేశారు, అలాగే మన గురుదేవులు బోధని స్వయంగా మనకు అందించారు. ఏమని? ఆశ్రయించు తరించు, విశ్వసించు తరించు. అందుకని అనన్యాశ్చింతయంత మాం ఏ జనా, ఏ జనుడైతే ఎవరైతే నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందు చింతయంత అనన్య అనన్యాశ్చింతయంత నిరంతరము కూడా నన్నే చింతన చేస్తున్నారు, పర్యుపాసతే ఏ జనా పర్యుపాసతి, నిరంతరం చిన్నత చేస్తూ నన్నే ఉపాసన అంటే ఉపాసించడం, పర్యుపాసతే అంటే లెస్సగా ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో. మనకి ధ్యానం అనేటువంటి ఒక మహామంత్ర రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత మనం చేసేది ఏది? ధ్యానముతో కూడినటువంటి ఉపాసన. అంటే ధ్యానం ఎలా ఉండాలి? ఉప సమీపే ఆసనం కలిగి ఉండాలి అక్కడ. అంటే మన గురుదేవుల యొక్క దివ్య చరణారవింద సన్నిధిలో నీ భావన చేయవయ్యా, ఉన్నది అదే, నువ్వు అక్కడే ఉన్నావు, నీ చుట్టూ ఉన్నాడు, నీ వై ఉన్నాడు. నీ లో వెతుక్కోమని ఎందుకు చెప్పారు అంటే బయట దృష్టి సరిగ్గా ఉండదు. బాహ్యంగా చూడాలంటే ఆ దృష్టి సరిగ్గా ఉండదు. అక్కడ దాకా వచ్చిన తర్వాత దండ పడిపోయింది పక్కకు అంటారు, లేకపోతే ఆ పువ్వు పెట్టారండి అక్కడి నుంచి కింద పడిపోయింది అంటారు, లేకపోతే ఎందుకండి అక్కడ ఏదండి మంచినీళ్ళ గ్లాస్ పెట్టారంటారు. ఏంటి మనం కళ్ళతో చూస్తే ఇన్ని రకాలు ఆలోచిస్తాం, అది నీలోనే వెతుక్కుని నీలో ఉన్నటువంటి స్వామిని మనం గుర్తిస్తే ఉన్నాడు అక్కడ. చూపించాలి అంతే. నువ్వేం తెచ్చిపెట్టుకోవడం కాదు, తెచ్చిపెట్టుకుంటే వచ్చేవాడు కాదు దేవుడు. అంతటా ప్రకాశిస్తూ నీలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. చెప్పారు, ఇందా చెప్పారు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జునా. అర్జునా చెప్తున్నాను, ఈశ్వరుడు ఇది అందరి యొక్క హృదయారవిందంలో తిష్టగా చెప్తున్నాడు. బ్రాహ్మయన్ సర్వభూతాని ఇంద్రారుఢాని మాయయా. ఏమండి, బ్యాటరీ లైట్లో ఆ లైట్ వెళ్ళడానికి కారణం ఏంటి? లోపల ఉన్న బ్యాటరీయే కదా. ఆ బ్యాటరీ తీసి చూస్తే ఆ వెలుగు ఏమైనా కనిపిస్తుందా? బ్యాటరీ చితక్కొడితే కనిపిస్తుందా పోనీ? మరి ఏది ఉండాలి? దాన్ని కనెక్షన్ ఇచ్చేటువంటి ఒక యంత్రం ఉంటేనే ఆ బ్యాటరీ లైట్, ఆ లోపల పెట్టిన బ్యాటరీతో అది వెలుగుతుంది. వినేటువంటి ఇన్స్ట్రుమెంట్ అయితే లోపల బ్యాటరీ ఉంటేనే అది కనెక్షన్ చేత వినిపిస్తుంది. అది చూసేటువంటిది అయితే మీ ఫోన్ లాంటి దాంట్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది, మీ మాటలు కూడా ఇంకో చోటకి చేరుస్తుంది. ఏముండాలి అందులో? ఏముండాలి ఫోన్లో? ఏముండాలి? బ్యాటరీ చార్జ్ ఉండాలి, బ్యాటరీ చార్జ్ ఉండాలి. నువ్వు చిప్పు వేసినా నీకు గుర్తుపెట్టుకోవడానికి ఛార్జింగ్ ఉండాలి. చిప్పు ఉంది కానీ మంచి ప్రయాణంలో ఉన్నావు, బ్యాటరీ అయిపోయింది అందులో, ఎంత చిప్పు ఉంది మాత్రం ఏం చేస్తుంది? ఛార్జ్ పెట్టాలి. అలాగే మనకి కూడా ఛార్జ్ పెట్టుకోవాలి. మనం ఛార్జ్ ఏది? ఉపాసన. ఆ ఛార్జ్ ఎటువంటిది? ఉపాసన. నీలోకి నువ్వు వెళ్ళిపోవడం. మన ఇల్లు కంటా మనం మనకంటే ఇంకా గొప్పది ఏముందండి అక్కడ? వాస్తవానికి వెళ్ళిన తర్వాత నీకు ఆకలిస్తే నువ్వు తింటున్నావు అంతే, ఇంకొకరికి ఆకలిస్తే నువ్వు తింటల్లా. నీకెంత ప్రేమ కలిగి ఉన్న వాళ్ళైనా ఇంకొకరికి ఎవరికైనా ఆకలిస్తే నువ్వు తింటే వాళ్ళకి ఆకలి తీరుతుందా? లేకపోతే నీకు ఆకలిస్తే వాళ్ళు తింటే నీకు నిండుతుందా? ఇవన్నీ కూడా మనకి, మనకు ఆకలిస్తేనే, మనకు అనిపిస్తేనే, మనకి లేనిపోయిన ఆలోచనలు వస్తేనే మనసుకు అశాంతి ఏర్పడుతుంది. అందుకని వాటిని నిరోధించడం కోసం, వాటిని మనం ఏది నిరోధించడం కోసం ఏది కావాలి అక్కడ? మన దేవుడు మనకి ప్రసాదించినటువంటి ఉపాసనా మార్గం మనకు కావాలి. అది ఇంకా ఎదగడానికి దాని ఉన్నటువంటి ఏది, అందులో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ అనుభవాన్ని మనం పొందడం కోసం ఏముండాలి? విచారణ ఉండాలి. వినే మాటలు చాలా ఉన్నాయి కాబట్టి పనికిరాని మాటలు వినకుండా అవసరమైనటువంటి మాటల్ని మనం విచారణ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనకి దోహదపడుతుంది. ఇప్పుడు సత్సంగం అనేది దేనికి దోహదపడుతుంది? కూర్చుంచేసే ధ్యానానికి ఉపయోగపడుతుంది. నువ్వు కర్మను ఆచరించేటువంటి సమయంలో ఎటువంటి మనస్సు ఉండాలి అనేటువంటి దానికి మనకి ఇక్కడ విన్నటువంటి బోధ అందరి ద్వారా ఇచ్చిన బాబు మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతేగాని నేనింత గొప్పదాన్ని, నేనింత చేస్తున్నానని ఈర్ష్యాశయులు ఉంటే అది నీ ఇంటిని నువ్వు దహించుకున్న వాడు అవుతావు. నీ ఇంటికి నువ్వు నిప్పు పెట్టుకున్నటువంటి వాడు అవుతావు. ఏది ఈర్ష్యాశయత, అసహనం, ఓర్వలేని తనం, ఇవన్నీ గనక వాటికి మార్గం ఇస్తే మన పంప మనం కూల్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకని దాన్ని నిలబెట్టుకోవడం కోసం మన ఏది కావాలి? విచారణ. అందుకని అక్కడ ఏమన్నారు, ఏది ఆ అడవికి నిప్పు పెడితే అన్ని ఎలాగైతే పలాయన చిత్తగిస్తాయో అలాగే మనలో కూడా గురుదేవులు చెప్పారు మనకి, ఏది సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి తమాహు పండితంబుత. స్వామివారు ఎంత చిన్న చిన్న విషయాలతో మనకి ఎంత గొప్ప తత్వాన్ని అందించారండి. అక్కడ భగవానుడు చెప్పాడు, నువ్వు పారాయణ చేయి, నువ్వు దండం పెట్టని ఎప్పుడూ చెప్పలా. పారాయణలేని ఇప్పుడు మొదలు పెట్టాం మనం, ఎందుకంటే కనీసం అదన్నా చేస్తారు కలుగుతున్న బాధలు కానీ కనీసం అలా అన్నా చేస్తాను అన్నట్టుగా మనం పారాయణలు చెప్తున్నాం. కానీ స్వామివారు ఏంటి, దర్శించమన్నారు. ఏది భగవద్గీతలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని నువ్వు దర్శించాలి, నువ్వు అనుభవించాలి అందులో. అందుకని ఎస్ఏ సర్వే సమారంభ ఈ మహామంత్రాన్ని గురించి ఎంతసేపు విచారణ జరిగిందండి ఇదే స్టేజ్ మీద. ఎస్య సర్వే సమానం కామ సంకల్ప వర్జితః. యవని యొక్క ఎస్య యవని యొక్క స్వామివారి మధ్యలో ఏం చెప్పారు అందులో ఎస్య చెప్పలా ఎస్య యవని యొక్క సం ఆరంభాహ ఇది ఎస్య సర్వే సర్వే సం ఆరంభాహ కామ సంకల్ప వర్జిత ఏది ఆరంభించినటువంటి అన్ని విషయాలు అన్ని కార్యక్రమాలు ఎందుకంటే కార్యక్రమాలు అంటే చాలా మంది కలిసి చేసేది కానీ ఇక్కడ ఏముంది నీలోంచి వచ్చేటువంటి సంకల్ప వికల్పాలు సర్వేసం ఆరంభ నీ నుంచి ఏ ఏ సంకల్పాలు అయితే పుడుతున్నాయో అవన్నీ కూడా కామ సంకల్ప వర్జిత ఏది కామంతో కూడినటువంటి దాన్ని ఎవరైతే విడిచిపెట్టేస్తారో మనకి స్వతంత్రం లేదు అక్కడ కామ సంకల్ప వర్జిత ఎప్పుడైతే కామ సంకల్ప వర్జితమవుతోందో అక్కడ నీకు దాని మీద కోరిక ఎక్కడుంది అక్కడ చేయాల్సిన ధర్మాన్ని ఆచరిస్తామండి సర్వే సమారంభ ఏది మొదలుపెట్టు ఎక్కడైతే ఏదైతే కామ సంకల్పాన్ని వర్జిస్తామో నేను చెప్పడం అనేటువంటి దానికి కూడా కర్తృత్వం ఉండదు అక్కడ ఏది చెప్పాలి అనేటువంటి కర్తృత్వం కూడా ఉండదు అక్కడ మనకు వార్తాలాపమని మనకి ఇద్దరు మహాత్ములు సంభాషణ ఆ పుస్తకాలు అప్పట్లో అచ్చువేశాం మనం సాధకుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే మన జీవితాన్ని తరింప చేసుకుంటాం అని చెబుతూ ఉపన్యాసం చెప్పాలి అన్నది కూడా నువ్వు పెట్టుకోకూడదు ఉపన్యాసం చెప్పాలన్న ధోరణిలో నువ్వు చదువుతావు పుస్తకం పట్టు ఏ పుస్తకం చూసినా నేను ఉపన్యాసం ఎలా చెప్పాలి అలా ఆలోచిస్తావు కాదు నువ్వు దాని స్వరూపాన్ని పొందాలి మహాత్ములు చెప్పినది అంతేగాని చెప్పడం కోసం నువ్వు ప్రిపేర్ అవ్వకు అలాగే ఆశ్రమం పెట్టాలి అంటే అది ఎంతవరకు కట్టావో ఏం చేసావో ఎంత వచ్చింది డబ్బులు వీటి గురించి ఆలోచిస్తావు ఎందుకు ఆశ్రమాలు పెట్టడానికి వీల్లేదు దాని మీద అంటే ప్రతిదీ నిరోధిస్తారు ఆయన ఎందుకు అంటే ఒకటి చెయ్యాలి అనుకుంటే దాని పక్కన టికెట్ నువ్వే కొనుక్కున్నావు ట్రైన్కి నీ ట్రైన్ వచ్చి 10:30 ఉంది ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు కూర్చునే ఉండాలి మనిషి ఇక్కడ ఉంటాడు మనసు ఎక్కడ ఉంటుంది ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది మన మనసులన్నీ అటాంటివి ఎట్లాంటివి అంటే అంతా అర్పిస్తాం కూర్చుని ఉంటాం ఎంత సమయమైనా పర్వాలేదు అనుకుంటాం కానీ ఎదురుకున్న పెద్ద గడియారం పెట్టే ఇవాళ ఎంతవరకు ఉంటుందో మాతాజీ 2వ రోజు రారు కదా అసలు రారేమో అనుకున్నారు అందరూ ముఖ్యంగా దాస్ గారు అనుకుని ఉంటారు అందుకని మరి రాకుండా ఉంటే జనాలు ఎలా వస్తారు అసలు ఏది ఎవరి కోసం ఇదంతా పెట్టుకునేది అందుకని మన గురుదేవులు నీకు పూజ ఎంతసేపు అవుతుందో చూడండి ఇక్కడ సత్సంగం ఎంతసేపు అవుతుందో చూడండి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సేట్ అవ్వండి మనకు అవసరము పూజలో మనస్సు అమ్మయందు నిలబడాలన్నా కూడా సత్సంగంలో కుదురుగా మనం ఆశ్రమేసి కూర్చుంటేనే తర్వాత వెళ్ళి అమ్మ దగ్గర పూజ కూడా స్థిరంగా చేయగలుగుతాం ఇక్కడ నీకు చాంచల్యం ఉందనుకోండి అక్కడ ఇంతకన్నా ఏదక్కడ చిక్కుడు గింజలాగా గుర్తుంటాం అక్కడ చిక్కుడు గింజ కరే తెలుసా మీకు చిక్కుడు గింజ రామాయణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత అందరూ కూడా విమానం ఇచ్చాడు ఆయన ఎవరు ఆ విభీషణుడు ఆ పుష్పక విమానం ఇచ్చారు శ్రీరంగ విమానమా అది ఎక్కడ వెళ్ళలేదు శ్రీరంగపట్నంలో ఉందో అదే పుష్పక విమానం ఇచ్చారు అందరూ వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి అలవాటు ఉంది కదా అందుకే జనక మహారాజు వారు వచ్చి రామచంద్ర ప్రభువుని అల్లుడు గారు కదా వచ్చి అయ్యా మీరు ఒక్కసారి పుట్టింటికి రావాలి మిదిలికి రావాలి అని చెప్పి పిలుస్తారు ఆయన పిలిచి ఎందుకంటే రామయ్య వస్తే సీతమ్మ కూడా వస్తుంది కదా ఎందుకంటే ఎంత గట్టి తల్లో పురుడు పోసుకోవడానికి రమ్మన్నా కూడా ముందరే కడుపుతో ఉన్నప్పుడు జనక మహారాజు వారు వచ్చి అమ్మ మొదటిగా మొదటి కాన్పు కదమ్మా అంటే రామచంద్ర ప్రభువు అయ్యో తప్పకుండా అండి తీసుకెళ్ళమన్నాడు ఆయన రామచంద్ర ప్రభు. తీసుకెళ్ళమంటే పాపం మామగారు చాలా సంతోషంగా కూతురు దగ్గరికి వచ్చి రామ్మ వెళ్దాం పుట్టింటికి అల్లుడు గారిని అడిగాను తీసుకువెళ్ళమన్నారు అంటే నాన్నగారు మీకు తెలీదా అడవికి వెళితేనే విడిచిపెట్టలేక స్వామి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను అన్న కూడా ఉండలేక నేను వెళ్ళినదా అని ఇప్పుడు ఈ సమయంలో నన్ను రమ్మటారా అటు నేను రాలేను తండ్రి నన్ను సంతోషపెట్టాలి అంటే నేను ఇక్కడ ఉంటేనే బాగుంటుంది ఇంకెంతకన్నా ఏముంటుంది జనక మహారాజు వారికి. అలాంటి అమ్మని తీసుకెళ్ళాలంటే సామాన్యమా? అందుకని మనం కూడా నేర్చుకోవాలి. జానకమ్మ తల్లి ఎట్లా అందో మన ప్రభువును విడిచిపెట్టి మనం కూడా ఏనాడు ఇతరమైనటువంటి సంకల్పాల్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే మనందరి యందు ఎవరు ప్రకాశిస్తున్నారంటే మనందరి భర్త ఒకటే. నేను చెప్పా దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళిత్వం దేనికి వస్తుందండి? అక్కడ మంత్రం చదివేస్తే అయిపోతుందా? కొంచెం ఏదో అందరికంటే కొంచెం ఎక్కువ రాళ్ళు ఉండాలి అనేది ఆ మంత్రం చెప్తోంది. దీర్ఘమే చెప్తోంది, శాశ్వతం చెప్పట్లే. శాశ్వతం చెప్పట్లా మన శాశ్వత మంగళత్వం ఎక్కడొస్తుంది మనకి? మనందరి ప్రభు స్వామి, మనందరి ప్రభు అక్కడ స్త్రీ రూపాన్ని ధరించిన జగన్ మాత అనుకున్నప్పుడే మనకి శాశ్వత సుమంగళిత్వం. దీర్ఘం అంటే ఎక్కువ కాలం అని, వాళ్ళకి శాశ్వతం అంటే ఎప్పుడు ఉన్నది అందులోని. మన ఎప్పుడు విడిచిపెడతానని చెప్పలేదే, ఇది పర్మనెంట్ కాదు అని చెప్పారే తప్ప నిన్ను వదిలిపెడతానని ఎప్పుడు చెప్పలే గురుదేవులు. ఎందుకంటే అందరిలో ప్రకాశిస్తున్నది తానే తానే ఇన్ని కుండలలో ప్రకాశిస్తున్నారు. ఏది చంద్రుడు ఇన్ని కుండల్లో నీరు పోసిపెట్టినా అన్ని కుండలలోనూ డిఫరెంట్ డిఫరెంట్గా చంద్రుడు కదులుతున్నట్టుగా కుండలో కదిలినట్టు కుండలో కదలడు. ఒకటి అసలు కదలనే కదలదు, ఉండుగాక. కానీ ఇవన్నీ కుండలు, కానీ ప్రకాశించే చంద్రుడు మాత్రం ఒక్కడే. అలాగే ఇంతమందిలో కూడా మన ప్రసాదరావు గారు ఒకసారి మనకి హరికథ చెప్పారు. ఆయన ఆ హరికథలో ఇవన్నీ గుళ్ళట భక్తులనేటువంటి ఈ ఆలయాలలో భగవంతులనేటువంటి కాళీప్రసాద బాబు అందరిలోనూ ప్రకాశిస్తున్నాడు దేవుడుగా. మనకి ఎటువంటి బోధ చేశాడు అంటే నువ్వు రాళ్లతో కట్టిన గుడిని నమ్ముతున్నావు కానీ ఆ దేవుడే మనని సృష్టించాడు. చూడండి, వారు ఈ గుళ్ళలో ఉన్నటువంటి తనను తాను దర్శిస్తున్నారు. అయితే మనం ఆ దేవుని దర్శించడానికి ప్రయత్నించాలి. అందుకని మనకి ఇలాగా సర్వే సమారంభ ఏది చేసినా దాని యందు నేను చేశాను అని కర్తృత్వ భోక్తృత్వాలు నాకు మా అన్నయ్య చెప్పాడు కదా, ఈ పాట నేనే రాశాను అన్నాడు పాపం కుసుక్కున. అప్పుడు దాకా ఆత్మతత్వం చెప్పాడు గుట్టన్నయ్య నిద్రపోతున్నాడు. వెంటనే అక్కడ ఈ పాట నేనే రాశాను పాపం తనే రాశాను అని మనం మంచి చెప్పుకోవాలి. తనే రాశాడు పాపం. కాకపోతే అంతకుముందు మనం విషయం మాట్లాడుకున్నాం కదా, అసలు ఆ పాట తను పాడాడు కాబట్టి మనకి తెలిసింది. అసలు ఎవరనుకో నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఇంకా అంతే. ఎవరికి వస్తుంది ఆ పాట? ఎవరు రాస్తే వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతల్లో ఉంటుంది. మన దాకా రావాలంటే చాలా కాలం పడుతుంది. అక్కడ కాళిక పాట రాస్తే తొందరగా వచ్చేస్తుందా? అరుంధతి పాట రాస్తే తొందరగా వచ్చేస్తుందా? మనకి ఏమండి పాటలు తొందరగా వచ్చేస్తా అనుకుంటే వచ్చేస్తాయా? రావు, చాలా ప్రయత్నం చేయాలి మళ్ళీ దానికి. అందుకని ఇక్కడ ఏంటి, ఇక్కడ కామ సంకల్ప వర్జిత చేయిస్తున్నాడు. అందుకనే దానికోసమే ఇది ఎవరి చేత దేని చేత దేని చేతనైతే ఇవన్నీ జరిగేట్టుగా చేస్తున్నాడో, ఎవరైతే ఈ ఉపాధిని నడిపిస్తున్నాడో, ఎవరి దయా అనుగ్రహం చేతైతే ప్రతి ఉపాధి నుంచి తన తత్వాన్ని వెల్లడి చేస్తున్నారో, అది ఏదైతే ఉన్నదో ఆ ఏకతత్వాన్ని గురించి మనం. అందుకని అది దాన్ని ఏమన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని గద్ధ వాడి యొక్క కర్మలిక జ్ఞానం అనేటువంటి ఆ భావన ఉన్నది ఆ అనుభూతి ఉన్నది ఆ అగ్ని చేత దహింపబడుతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అటువంటి వారిని పండిత అన్నారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధాహ బుధులైనటువంటి వారు అటువంటి జ్ఞానాగ్ని చేత దహించుకున్నటువంటి వారిని పండితులు అన్నారు అని మనకి గురుదేవులు చెప్పారు. పాండిత్యం అంటే ఏంటి? వ్రాస్తే పాండిత్యం కాదు, చదివితే పాండిత్యం కాదు, నేర్చుకుంటే పాండిత్యం కాదు, క్వాలిఫికేషన్స్ ఉంటేనే పాండిత్యం కాదు. ఎక్కడైతే నిజమైనటువంటి భగవద్ అనుభూతి ఉంటుందో అది నిజంగా నిజమైనటువంటి పండితుడు. గుర్తి ఎరిగినవాడు, గుర్తుని ఎరిగినటువంటి వాడు, ఎరుక కలిగి జీవిస్తున్నటువంటి వాడు, ఇవన్నీ కూడా పర్యాయపదం. అందుకని గురుదేవులు ఇంకా మన దగ్గర తీసుకెళ్లారు. అక్కడ గీతాచార్యుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు. మీ హృదయ బాబు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి. ఇప్పుడు ధ్యానం నోటితో అనుకుంటే వచ్చేది కాదు, నీ ధ్యాస మారాలి. నీ ధ్యాస నీ ఇష్ట వస్తువు ఎందు నీకు ఆ ఇష్ట వస్తువు ఏదై ఉండాలి? గులాబ్ జామా, ఇష్ట వస్తువు గులాబ్ జామా, లేకపోతే కొంప, లేకపోతే కారా, ఏమిటి ప్రపంచంలో దేని మీద పెట్టుకుంటే అవన్నీ ఉంటాయా? అది ఉంటే ఉండు కాక మనం ఉంటామా? మనకి మనం ఎంతవరకు ఉంటామా అసలు? అందుకని ఉన్నటువంటి జీవితంలో మనం గుర్తించాల్సిందేది శాశ్వతంగా నిలిచిపోయేది. అటువంటి శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది మన ధ్యాసలో. అందుకని దాని ఎందు నిలబడటం కోసం మనకేమన్నారు, కొంత ఆసన శుద్ధిని మనకి నేర్పించారు మహాత్ములు. ఏది ఇలా నడువు వంగిపోయి కూర్చుంటే ఒప్పుకునేవారు కాదు, ఏది కూర్చోగలిగినటువంటి వాళ్ళు ఎంతవరకు మనం చెయ్యగలమో అంతవరకు. మనం నిటారుగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మొత్తం ఏది మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఏది ఆయా స్థానాల్లో ఎక్కడ అడ్డు లేకుండా మనసు ఊర్ధ్వముఖానికి ఉత్తమమైనటువంటి స్థితికి నీ యొక్క దృష్టి అక్కడ నిలబడుతుంది. సహస్రాలను ప్రకాశించేది ఎవరు? మనం ఆశ్రయించిన గురుదేవులు, గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములు. మూలాధారంలో ప్రకాశించేది ఎవరు? సర్వ విఘ్న నివారక ఆయన గణపతి. అందుకని అక్కడికి ఆ గురు గణపతికి ముందర నమస్కరించి మెల్లగా మన స్థానాన్ని ఊర్ధ్వముఖంగా ఏది దానిని ఏమన్నారు, మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇందులో జీవితం ఉన్నంత పర్యంతము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా దేన్ని గుర్తించమన్నారు? సోహం సోహం సోహం. ఏది ఇప్పుడు ఇన్ని కుండల్లో ఎవరున్నారన్నారు? బాబుజీ మహారాజు ఇన్ని గుడలలో నేనే ఉన్నాను అని స్వామి అన్న స్వామి అటువంటి అనుభూతిని వారు ముఖస్థుగా మనకి ప్రవహించినప్పుడు మనం కూడా అనుకోలేమా, అన్నిటి యందు ఉన్నది గురుదేవులే. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క గమనం కూడా ఆ గుర్తింపు ప్రభువు కోసమే. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఏది ఇందాక చెప్పారు చూడండి, చక్కటి అందరూ కూడా చాలా చక్కగా ఏది మనకి బీజాక్షరాల గురించి, ఆ ఓంకారం గురించి, శ్రీం అన్నటువంటి వారి గురించి గురుదేవులు సభాపూర్వకంగా ఇంకోటి కూడా ఇచ్చారు మనకి, ఓం శ్రీం రామ్, ఓం శ్రీం రామ్, ఓం శ్రీం రామ్, ఓం శ్రీం రామ్ అని మనకి సభాపూర్వకంగా గురుదేవులు మనకు ఆ మంత్రాన్ని ఇచ్చారు. ఆ ప్రభు ప్రసాదించింది గుర్తు పెట్టుకుని వారిని దృష్టిలో పెట్టుకుని చేసుకోవడమే. అప్పుడు పక్క త్రోలు ఎందుకు తొక్కుతుందండి? దానికి కూడా గురుదేవులు ఏమన్నారు, శనగ్గింజని ఎందులో నానేసి ఉంచితే ఆ టేస్ట్ దానికి వస్తుంది. మనసు లాంటి శనగ్గింజ అది, అందుకని మనసుని ఎందులో ఊరేస్తే దాని స్వరూపాన్ని పొందుతుంది. సత్సంగంలోనే ఊరేస్తే నిరంతరము సత్సంగంలోనే ఊరుతుంది, సత్సంగానే విచారణ చేస్తుంది. అంటే సత్సంగం అంటే ఏంటి, వేరుగా ఉందా ఏదైనా? నిరంతరము మారకుండా ఏదైతే ప్రకాశిస్తోందో, త్రికాల బాధితంగా ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది మన స్వరూపమై ఉంది. కానీ ఇది ఈ స్వరూపం కాదు, ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటిది కాదు, ఇంద్రియ అగోచరమైనటువంటిది. మనం మనలోకి వెళితే అందులో ప్రకాశించేటువంటిది. వా, ఆ సినిమా పాట అయినా భలే ఉంది, అది తెలీదు, తర్వాత నేర్చుకుందాం. అదే బావగారు అయితేనా, మా గురు సోదరులు విజయేశ్వరానంద వారు అయితేనా, దానికి ఇంకో నాలుగు చరణాలు అటు ఇటు చక్కగా ఆధ్యాత్మికంగా పెట్టేసి మనకి వినిపించేసేవారు. ఆ మూడు ముక్కలే పాడ ఆపేవారు కాదు విజయేశ్వరానంద వారు అయితే. వీళ్ళు చేస్తారు, అందులోంచి వచ్చిన వాళ్ళేగా, ఇస్తారు బాబుజీ, అందరికీ ఇవ్వటల్లా. ఇప్పుడు అన్నీ పంచిపెడుతున్నారు, ఏది దాచుకునేది కాదుగా, ఇది గోప్యం కాదు. గుర్తించేవాడికి, గుర్తించని వాడికి అది ఏమవుతుంది? ఇందాక చెప్పాగా చాలా అగాధం అవుతుంది. ఏది విషయాదులయందే మనసు ఉన్నటు వాడికి అగాధమే, భవసాగరమే అది. కానీ గుర్తించినటువంటి వాడికి నీకు దూరంగా ఉంటేగా అది, అది నీవై ఉన్నావు అని గుర్తింపు వస్తుంది. కాబట్టి అటువంటిది మనకి సత్సంగాల ద్వారా గురుదేవులు మనకి నేర్పించారు. ఏది ఇక్కడ మన మనస్సుని ఇటు పోనివ్వకుండా గురుదేవుల వైపు అలాగ చూస్తూ వారి బోధని మనం ఆగ్రహణం చేయడం. అది చేసినప్పుడు ఏమవుతుంది? ఇది మనసు నిశ్చలం అవటంలా ఎక్కడికి పారిపోతుంది ఇంకా అది. అందుకని మనకి ఇష్టమైనటువంటి ఆ గురుదేవులు, ఆ ప్రభు యందు మన ధ్యాసని నిలకడగా నిలిపితే అప్పుడు మన జీవితం ధన్యత చెందుతుంది. అటువంటి విషయాన్ని మనకి, అటువంటి అనుభూతిని మనకి ప్రసాదించడం కోసమే మనకి ఇలా సత్సంగం అనేటువంటి దానికే ఎక్కువ. ఎందుకంటే గుండుగోల్లో కూడా నా చిన్నతనంలో జరిగేది, గుండుగోల్లో భోగిరాజమ్మ గారింట్లో అప్పుడు నవరాత్రుల్లో కూడా మన ఎవరో మన అందరినీ చేకూర్చుకుంటే ఆ రోజున, దాసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, రామయ్య వచ్చాడు, వాళ్ళిద్దరికి పేరు పెట్టుకున్నా దాసయ్య రామయ్య, వాళ్ళిద్దరూ బాగా బాగా మేమైపోయావు మరి, రామయ్య వచ్చాడు అక్కడ ఇది మరి గుండుగోల్లో బాబుజీకి ఆసనం ఏంటి అనుకున్నారు. అప్పటికి ఇవన్నీ రాలేదుగా, ఇసుక మూటలు వేసేవాళ్ళు స్వామివారు అలా ఎగిరి కూర్చుంటే రాగొద్దు, కింద ఇసుక మూటలు పైన పరుపులు వేసేవాళ్ళు, కింద ఇసుక మూటలు పైన పరుపులు, పక్కన బాలీసులు. ఆ తర్వాత ఎగిరి కూర్చునేవారు యదుసింహులు కదా, అది వారికే చెల్లు. అనుభూతి ఒక్కసారి ఆ భావన చేసుకోండి ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుంది. అందుకని అట్లాగా ప్రకాశిస్తున్నారు గంటల గంటలు సత్సంగమే. అందుకని చెప్తున్నా మనకి ఎన్ని గంటలు ఉంటుందని లెక్కేసుకోవద్దు, మనకి సత్సంగం ఎంత ఎక్కువ జరిగితే అంత బాగుంటుంది. స్వామివారు ప్రసాదించారు మనకి మీ నిత్యకాలంలో జమ అవుతుంది అని, ఇదే స్టేజ్ మీద ఇది సమయం వృధా కాదు, ఈ సమయం అంతా మీ నిత్యకాలంలో జమ అవుతుంది. ఎప్పుడు చేయగలుగుతామండది, వారి సన్నిధిలో ఉంటేనే కదా మన జీవితాలు ప్రకాశించేది. కూర్చున్నా అందుకని అట్లాగా మన జీవితాలు రాణించాలి, ప్రకాశించాలి. అటువంటి సమర్థులైనటువంటి గురుదేవులకి మనం బిడ్డలుగా ప్రకాశించాలి. అలా వారి సమయాన్నంతా మనకి ఎంత త్యాగం చేసుకున్నారండి పాపం. ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాయి కోరికల బేరాలు, కోరికల బేరాలు. ఒకటేంటి సంపాదన బేరాలు, ఇవన్నీ అది ఇస్తారా ఇది ఇస్తారా, మాకు ఇలా ఉంది అలా ఉంది. అందుకని ఏం చేసేవారంటే ఇక వీడు ఉండడు కదా అని దర్శనం ఇచ్చేవారు కదా వచ్చిన వాళ్ళకి. వీళ్ళేమో మాట్లాడి వెళ్ళిపోదామని ఉండేవాళ్ళు, కబురు మాత్రం పెట్టేవారు పైనుంచి. ఈ కింద వాళ్ళు మాకెవరికో చెప్పేవాళ్ళు కదా కనిపిస్తానికి వచ్చామని, అలాగే సమయం చూసి కనిపిస్తానని చెప్పు అనేవారు. అందుకని వాళ్ళు ఆ సమయం కోసం ఎదురు చూస్తుండేవారు. గురుదేవులు పిలిచేవారు కాదు, మాట్లాడేవారు కాదు, నెల నెలలు అలా ఉండిపోతుండేవాళ్ళు. అలా అయితే బాగా నాకు అలవాటు ఎవరంటే మనోజ్ అన్నయ్యను దీక్షితులు అన్నయ్య, వాళ్ళకి ఉపదేశం కూడా అయింది అప్పుడు. వాళ్ళకి సెలవులు లేవు, వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు, అనుకుంటే ఉంచితే వాళ్ళకి నెల నెలలు ఉంచి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అటెండెన్స్ ఉండేది, వాళ్ళ ఆఫీసులో అటెండెన్స్. మన కుట్టన్నకి కూడా అలాగేది, కుట్టన్నయ్య కూడా అలాగే. నవరాత్రులు అంటే ఆయన కూడా రమ్మన్నారు, అందుకనే వచ్చేసాడు ముందరే, ఒకరోజు ముందే వచ్చాడు పాపం, రెండు రోజుల ముందు. వారికి కూడా అంతే. ఇక్కడ ఉంచేసేవారు నెలలు నెలలు, వెళ్తూగానే వెళ్తావా, అప్పుడు ఎక్కడ వెళ్తావు నువ్వు అని ఏదో ఒకటి ఇట్లా అంటే వెంటనే ఉండిపోయేవాడు. కానీ తిరిగి వెళ్ళిన తర్వాత ఆఫీసులో సెలవులు, ఆఫీసులో అబ్సెంట్ లేదు, అక్కడ ఏది అటెండెన్స్ పడేది అక్కడ. అది ఎవరి దయా అనుగ్రహం మనకు కూడా ఇప్పుడు మీరు ఆలోచించండి. స్వామి సన్నిధిలో ఉన్నటువంటి సమయం అంతా మనకి నిత్యకాలంలో జమ, ఇంకా జరగందేముంది మనకి. ఇంకా కొంతమంది వస్తూ ఉండేవారు, వాళ్ళని లేపి ఎందుకని నీ మనసు ఇక్కడ ఉన్నది వెళ్ళి పని చేసుకురా అంటుండేవారు. ఆయన అనేవాడు తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళాను కానీ నా మనసంతా ఇక్కడ మిస్ అయిపోయాననే ఉంది, వెళ్ళాను కానీ అని చెప్తుండేవాళ్ళు వాళ్ళు కొంతమంది. అందుకని పెద్దలందరూ ఎంతెంతో మంది కాలగర్భంలో బాబుజీని చేరుకున్నారు. అందుకని మనందరం కూడా ఇటువంటి నిత్యకాలం కోసం మనం ఎదురు చూడాలి. మనందరూ కూడా ప్రొద్దుటే, అందుకనే ప్రసాదం కూడా ప్రొద్దుటే అందించేస్తున్నారు. కాబట్టి గబగబా తీసుకుని చక్కగా 8 గంటలకల్లా అందరూ చక్కగా ఇక్కడే ఉండి మనం మనకి దాసయ్య చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ప్రప్రథంగా దాసయ్య వచ్చినప్పుడు ఎలా చెప్తుండేవాడు. ఇప్పుడు రాను రాను వారి ప్రవచనాల్లో మనకి ఎటువంటి బోధని బాబుజీ అందిస్తున్నారు ఆలోచించండి కదా, అందరికీ తెలుసు కదా. మరి మనం ఎప్పుడైతే మనం అది వింటలేదో అది మనం జానవిచ్చుకుంటున్నట్టేగా. మనకి అవసరం లేనటువంటి కాలాన్నంతా పనికిరానటువంటి వాటన్నిటికీ బోలంత సమయం ఇస్తూ ఈ 10 రోజులు సరిపోయింది అనుకోండి, మళ్ళా తర్వాత మళ్ళా నవరాత్రులు మళ్ళా రావాల్సిందే అని మీరు అనొచ్చు. మళ్ళా నెల తిరుగుతుందో తిరగదో, మళ్ళా తండ్రి గారు ఆరాధనలు అంటారు కదండి మీరు అంటారు. అంటే ఎవరి కోసం అండి, మన కోసమే కదా, మన కోసమే కదా అవన్నీ. అందుకని అందరూ కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. చక్కగా ఇక్కడ కాలాన్ని మనందరం కూడా గురుదేవుల వాక్కుని మనం ఏది నిత్యకాలంలో జమ, ఇక్కడ కూర్చుంటేనే, ఎక్కడో కూర్చుంటే నిత్యకాలంలో జమ కాదు. అది లేకపోతే ఉత్తర కుమారుడు ఎందుకంటారు, లేచిన వాళ్ళు ఉత్తర కుమారుడు అందరు కదా. ఇదేదో ఊడిపోయింది ఉత్తర కుమారుడు అయినసరికి. అందుకని మనం మన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి గురుదేవులు అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను ఉత్తర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించే సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ అందరూ కూడా నిటారుగా కూర్చోవాలి. అలాగని శరీరాన్ని బిగబట్టకూడదు, చక్కగా ఫ్రీగా కూర్చోండి. మనసు ప్రభు యొక్క దివ్య చరణారవిందములందు ఎవరే భగవంతుని ఆశ్రయించారో, ఏ గురుదేవుని ఆశ్రయించారో ఆ గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములందు మనసును ఏకాగ్రత చేసి ధ్యానం చేసుకుందాం. అందరూ 3 సార్లు ప్రణవాన్ని పూరించండి. ఓ